ఓం శాంతి. 7/11/2022. మధురమైన పిల్లలు, మనుషులెవరైతే తండ్రిని మర్చిపోయి ఊబిలో చిక్కుకుపోయారో వారిని బయటకు తీసేందుకు కృషి చేయండి. విచారసాగరమతనం చేసి అందరికీ తండ్రి యొక్క సత్యపరిచయాన్ని ఇవ్వండి. ప్రశ్న: గీతను ఏ ధర్మశాస్త్రమని అంటారు? అందులో అర్థం చేసుకోవాల్సిన రహస్యయుక్తమైన విషయమేమిటి? జవాబు: గీతాశాస్త్రము బ్రాహ్మణ దేవీదేవత ధర్మం వారి శాస్త్రము. బ్రాహ్మణ దేవీదేవత నమహాని అంటారు. దీనిని కేవలం దేవతాధర్మశాస్త్రమని మాత్రమే అనరు, ఎందుకంటే దేవతల్లోనైతే అసలు ఈ జ్ఞానమే లేదు. బ్రాహ్మణులు ఈ గీతాజ్ఞానాన్ని విని దేవతలుగా అవుతారు. కావున ఇది బ్రాహ్మణులు మరియు దేవీదేవతలు ఇరువురి శాస్త్రము. దీనిని హిందూ ధర్మశాస్త్రమనేమీ అనరు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. గీతాజ్ఞానాన్ని స్వయంగా నిరాకారుడైన శివబాబా మీకు వినిపిస్తున్నారు, శ్రీకృష్ణుడు కాదు. పాట: వారు మా నుండి దూరం కారు. ఓం శాంతి. బాబా కూర్చుని పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు. ఏ తండ్రి? పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రికి ఇంతమంది పిల్లలుండరు. పారలౌకిక తండ్రికి ఇంతమంది ఆత్మలు పిల్లలుగా ఉన్నారు. వారిలా తలుచుకుంటూ ఉంటారు. ఓ పతిత పావన సర్వుల సద్గతిదాత, ఓ పరంపిత పరమాత్మ, ఇలా పిత అని అంటూ పిలుస్తారు. నిరాకారుడైన పరంపిత పరమాత్ముని భగవాను వాచ. నిరాకార పరమాత్మైతే ఒక్కరే ఉంటారు కదా, ఇద్దరుండరు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని పిల్లల బుద్ధిలో కూర్చుంది. వారెక్కడుంటారు? ఎక్కడైతే ఆత్మలుంటాయో అక్కడ. ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు అనంటే సుఖవారసత్వాన్ని తీసుకునే విషయమే ఉండదు. తండ్రి అని అనడంతో వారసత్వం గుర్తుకొస్తుంది. కాని మనుషులకు తండ్రి గురించి తెలీదు. భారతవాసులు డ్రామానుసారంగా రావణ మతంపై తమ దుర్గతిని చేసుకుంటారు. కావున మొట్టమొదట ఇది అర్థం చేయించాలి. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మ శరీరధారులు, మనుషులు స్థూల దేహదారులు. కాని స్థూల లేక సూక్ష్మదేహదారులను తండ్రి అని అనరు. నిరాకారుడైన పరంపిత పరమాత్మను తండ్రి అని అంటారు. ఏ పొరపాటు జరిగినందుకు దుర్గతి కలిగింది? తండ్రి ద్వారా సత్యమైన గీతను వినడంతో సద్గతి కలుగుతుంది. కావున ఎవరికైనా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇదే ముఖ్యమైన విషయము. కాని ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. అందుకే గీతా భగవంతుడు బాలుడైన శ్రీకృష్ణుడా లేక పరంపిత పరమాత్మనా అన్న పోస్టర్ను బాబా ముద్రింపజేశారు. గీత ఏ ధర్మం యొక్క శాస్త్రము? బ్రాహ్మణ దేవీదేవత ధర్మం యొక్క శాస్త్రము అని అనడం కరెక్టు. ఏ విధంగానైతే క్రిస్టియన్ల ధర్మశాస్త్రము బైబిల్, అదేవిధంగా గీతను కేవలం దేవీదేవత ధర్మం యొక్క శాస్త్రము అని మాత్రమే అనరు, బ్రాహ్మణులను కూడా కలపవలసి ఉంటుంది. బ్రాహ్మణ దేవీదేవత నమహాని అంటారు. దేవతల్లో జ్ఞానం లేదని బాబా తెలియజేశారు. గీత మా ధర్మశాస్త్రమని కూడా వారికి తెలియదు. జ్ఞానము బ్రాహ్మణులకు ఉంటుంది. అలాగని గీతను కేవలం బ్రాహ్మణ ధర్మం యొక్క శాస్త్రమని అన్నారు, ఎందుకంటే తండ్రి రెండు ధర్మాలను స్థాపన చేస్తారు. కావున దీనిని ఈ రెండు ధర్మాల శాస్త్రమని అంటారు. అక్కడైతే దీనిని హిందూ ధర్మశాస్త్రమని అంటారు. అలాగే ఆర్యులది అని కూడా అంటారు. ఆర్య సమాజాన్నైతే దయానంద్ స్థాపన చేశారు. అది కొత్త ధర్మమే. కాని వారు దేవీదేవత ధర్మానికి చెందినవారేమీ కారు. అయితే ముఖ్యమైన విషయము, గీతా భగవంతుడెవరు? గీతలో శ్రీకృష్ణుని పేరు వేసి గీతను ఖండితం చేశారు. ఎందుకంటే దాని వలన నా నుండి బుద్ధియోగం తెగిపోయింది. గీతలో చూడండి ఎన్ని విషయాలను వినిపించారు. మరియు గీతా పాఠశాలలకు ఎంత గౌరవం ఉంది. కావున ఇప్పుడు దేవత మరియు బ్రాహ్మణ ధర్మము కనుమరుగైపోయింది. పూజారులు బ్రాహ్మణ దేవీ దేవత నమహాని అంటారు. వారికి బ్రాహ్మణులు దేవతలుగా ఎలా అవుతారు అన్నది తెలియదు. మరి ఇది ఎవరు తెలియజేయాలి? తండ్రి అంటారు, నేను బ్రహ్మ ముఖవంశవళిగా తయారు చేసి దేవతలుగా చేస్తాను. కావున గీత బ్రాహ్మణ దేవీ దేవత ధర్మశాస్త్రం అవుతుంది. దానిని కేవలం దేవతా ధర్మం యొక్క శాస్త్రమని అనరు. ఎందుకంటే లక్ష్మీనారాయణలో జ్ఞానం లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాల్సినది. కాని ఎవరర్థం చేయించాలి? రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వాల ప్రజ్వలితమైందని శివ్బాబా వినిపిస్తున్నారు. రుద్రయజ్ఞం ఎక్కడా, శ్రీకృష్ణుడెక్కడా? తేడా ఉంది. ఈ జ్ఞానయజ్ఞం తర్వాత ఇక సత్యుగంలో స్థూలమైన యజ్ఞాలేవీ రచింపబడవు. ఇప్పుడు యజ్ఞాలను ఆపదలను తొలగించేందుకు రచిస్తారు. యజ్ఞాలను రచించడానికి అక్కడ ఆపదలనేవే ఉండవు. గీతలో రుద్రయజ్ఞం గురించి కూడా రాశారు. అలాగే భగవాను వాచాన్ని కూడా రాశారు. కావున గీతలో సత్యమనేది పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది. మిగిలినదంతా అసత్యము. ఇప్పుడు ఈ విచారసాగర మతనం శివ్బాబా చేయరు. బ్రహ్మ మరియు బ్రహ్మ కుమార కుమారీలు చేయాలి. ఈ సమయంలో మనుషులు పూర్తిగా ఊబిలోనే చిక్కుకుని ఉన్నారు. ఊబి నుండి బయటపడ్డానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అందుకే తండ్రిని పిలుస్తారు. తండ్రి అంటారు, మీరు ఐదు వికారాల రూపీ రావణునిపైనే విజయం పొందాలి. ఆ తర్వాత సత్యుగంలో జీవాత్మలైన మీరు సుఖంలో ఉంటారు. ఎక్కడ సత్సంగం జరుగుతున్నా అక్కడకు వెళ్లి మీరు అడగచ్చు. భయపడాల్సిన విషయమేమీ లేదు. అందరూ అంధకారంలో పడి ఉన్నారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. కాని ఇప్పుడింకా కలియుగానికి 40,000 సంవత్సరాలున్నాయనంటారు. దీనినే ఘోర అంధకారమని అంటారు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. భక్తిఫలాన్నివ్వడానికి భగవంతుడు వస్తారు, సద్గతినిస్తారని అంటారు. అంటే దుర్గతిలో ఉన్నారు కదా. గీతలో ఒకవేళ శివపరమాత్మ పేరు ఉన్నట్లయితే దానిని అందరూ అంగీకరిస్తారు. కావున తప్పకుండా నిరాకారుడు రాజయోగాన్ని నేర్పించారు. యుద్ధ మైదానం యొక్క విషయమేమీ లేదు. యుద్ధ మైదానంలో ఇంత పెద్ద జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? ముఖ్యమైన ధర్మాలు 4, ధర్మశాస్త్రాలు కూడా 4. ఇప్పుడైతే అనేకానేక ధర్మాలు, అనేక శాస్త్రాలు, అనేక చిత్రాలు ఉన్నాయి. ఉన్నతోన్నతమైన వారు శివ్బాబా అని, ఆ తర్వాత కిందకొస్తే బ్రహ్మ విష్ణు శంకర్లని, ఆ తర్వాత సాకారంలో లక్ష్మీనారాయణలు, ఆ తర్వాత వారి వంశమని ఇప్పుడు పిల్లల బుద్ధిలో కూర్చుంది. సంగమంలో బ్రహ్మ సరస్వతులు ఉంటారు అంతే. రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు శివలింగాన్ని తయారుచేసి పూజించి మళ్లీ దాన్ని ముంచేస్తారు. దేవీలను కూడా పూజించి మళ్లీ ముంచేస్తారు. మరి అది బొమ్మలు పూజ అయింది కదా. ఎందుకంటే వారి కర్తవ్యం గురించి ఎవరికీ తెలియదు. పతిత పావన అన్నది వారి మహిమ. మరి వారు పాపాత్ములను పావనంగా ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు మీరు మేల్కొని అందర్నీ మేల్కొల్పాలి. అనగా తండ్రి పరిచయాన్నివ్వాలి. తండ్రి గురించి తెలియదు. కేవలం ధనం సంపాదిస్తూ కథలు వినిపిస్తూ ఉంటారు. దీనివలన ఏం జరుగుతుంది? మీరు విద్వత్ మండలిలో కూడా వెళ్లి అర్థం చేయించండి. ఈ యుద్ధంలో అందరూ తప్పకుండా మరణించవలసిందే. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వాల ప్రజ్వలితమవుతూ ఉంటుంది. మేము ఇంత పెద్ద పెద్ద బాంబులను తయారు చేశాము అని రాస్తూ ఉంటారు కూడా. కావున కల్పకృతం కూడా వీటి ద్వారా వినాశనం జరిగింది. ఈ బాంబులన్నింటినీ కల్పకృతం సముద్రంలోనేమీ వేయలేదు. కావున ఇప్పుడు కూడా వినాశనం జరగనున్నది. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. అది ఎవరిది? కౌరవులది మరియు యాదవులది. ఇప్పుడైతే ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది. కావున ఈ పోస్టర్లను లక్షల సంఖ్యలో అన్ని భాషల్లోనూ ముద్రించండి. ఇంగ్లీష్లోనైతే తప్పకుండా ముద్రించాలి. ఎక్కడెక్కడైతే గీతా పాఠశాలలుంటాయో అక్కడ పంచుతూ ఉండండి. పోస్టర్లపై చిరునామా కూడా రాసి ఉండాలి. బాబా డైరెక్షన్లైతే ఇస్తూ ఉంటారు, కానీ చేయడమనేది పిల్లల పని. షివ్ బాబా అని రాయబడి ఉంది. కావున షివ్ బాబా కూడా తండ్రి, బ్రహ్మ కూడా తండ్రి. కాని పిల్లలకు వారసత్వం షివ్ బాబా నుండి లభిస్తుంది, బ్రహ్మ నుండి కాదు. బ్రహ్మకు కూడా వారి నుండే లభిస్తుంది. బాబా ఎంతగానో అర్థం చేయించారు. గీతా మ్యాగజైన్లో కూడా మొట్టమొదట తండ్రి యొక్క యథార్థ పరిచయాన్ని రాయండి. తద్వారా బ్రాహ్మణులుగా అవ్వవలసిన వారు ఎవరైతే ఉంటారో వారికి వెంటనే బాణం తగులుతుంది. లేకపోతే అది తీసుకుంటారు మరియు పారేస్తారు. ఏ విధంగానైతే కోతికి ఏదైనా పుస్తకాన్ని ఇస్తే అది దానిని వెంటనే పారేస్తుంది, ఏం అర్థం చేసుకోదు. కావుననే తండ్రి అంటారు, ఈ జ్ఞానాన్ని నా భక్తులకు మరియు గీతా పాఠకులకు ఇవ్వండి. వారిలోనూ ఎవరి భాగ్యంలో ఉంటుందో వారే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, అసలు ఈ ప్రపంచమే నరకము. ఇక్కడ పిల్లలు మొదలైన వారు ఎవరైతే పుడతారో వారు ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు, ఒకరినొకరు ఖండించుకుంటూ ఉంటారు. ఇకపోతే గరుడ పురాణంలో విషయ వైతరణి నదిని ఏదైతే చూపించారో నిజానికదేమీ లేదు. ఈ ప్రపంచము నరకము. కావున ఈరోజు నరకవాసులుగా ఉన్నవారు తర్వాత సంగమవాసులుగా అవుతారని, రేపు మళ్లీ స్వర్గవాసులుగా అవుతారని పిల్లలకు తెలుసు. అందుకే పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు 23:03:68. ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే, అనగా తండ్రి. ఎవరి తండ్రి? ఆత్మలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ తండ్రి. మనుష్యమాతృలెవరైతే ఉన్నారో వారిలో ఆత్మలేవైతే ఉన్నాయో వాటికి తండ్రి. ఇప్పుడు ఆత్మలన్నీ ఏవైతే పాత్రను అభినయించేందుకు వస్తాయో అవి పునర్జన్మను తప్పకుండా తీసుకుంటాయి. కొన్ని చాలా తక్కువ జన్మలు తీసుకుంటాయి, కొన్ని 84 జన్మలు తీసుకుంటాయి, కొన్ని 80 మరియు కొన్ని 60. వీరంతా దేహదారులైన మనుషులు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వంపై రాజ్యం చేసేవారు. ఆ సమయంలో కొత్త ప్రపంచంలో మరే ఇతర వంశము ఉండేది కాదు. దేహదారులైన మనుషులెవరైతే ఉన్నారో వారెవ్వరూ సద్గతినివ్వలేరు. మొట్టమొదటగా ఉన్నది స్వీట్ సైలెన్స్ హోమ్. అది ఆత్మలందరి ఇల్లు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. దానిని నిరాకారి ప్రపంచమని అంటారు. తండ్రి ఉన్నతోన్నతమైన వారు. కావున నివసించే స్థానం కూడా ఉన్నతోన్నతమైనది. తండ్రి అంటారు, నేను ఉన్నతోన్నతమైన వాడిని, నేను కూడా రావాల్సి ఉంటుంది. అందరూ నన్ను పిలుస్తారు. మనుష్యమాతృలెవరైతే ఉన్నారో వారు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సిందే. కేవలం ఒక్క తండ్రి మాత్రమే తీసుకోరు, పునర్జన్మలనైతే అందరూ తీసుకోవాల్సిందే. ఏ ధర్మస్థాపకులనైనా గాని అవతారమో అని అంటారు. బుద్ధ అవతారమని అంటారు కదా, తండ్రిని కూడా అవతారమని అంటారు. వారు కూడా రావాల్సే ఉంటుంది. ఇప్పుడు ఆత్మలన్నీ ఇక్కడ ఉపస్థితమై ఉన్నాయి. ఎవరూ తిరిగి వెళ్లలేరు, పునర్జన్మలు తీసుకుంటారు, కనుకనే వృద్ధి జరుగుతుంది కదా. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. తండ్రే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రే జ్ఞాన సంపన్నులు. ఆది మధ్యాంతల జ్ఞానం వారిలో ఉంది. వారిని జ్ఞాన సంపన్నులు, ఆనంద సంపన్నులు అని అంటారు. వారే శాంతి స్వరూపులు, సదా పవిత్రులు. ఇకపోతే మనుషులు పవిత్రంగా అపవిత్రంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు దైవీ వంశంలోని మొదటివారు. వీరే పూర్తి 84 జన్మలను తీసుకోవాల్సి ఉంటుంది. పునర్జన్మలను ఇక్కడే తీసుకుంటారు. మళ్లీ అంతిమంలో తండ్రి వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తమతో పాటు తీసుకువెళ్తారు. తండ్రినే ముక్తిదాత అని అంటారు. ఈ సమయంలో ధర్మస్థాపకులందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. చాలా కొద్దిమంది మాత్రమే రావలసి ఉంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే. శాంతిధామానికి మరియు సుఖధామానికి యజమానిగా చేస్తారు. మీరే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. మీరెవరైతే మొదట వచ్చారో వారే మళ్లీ మొదట వస్తారు. క్రైస్టు మళ్లీ తమ సమయంలో వస్తారు. ఎవరినైనా తిరిగి తీసుకువెళ్లేంత శక్తి క్రైస్టులో లేదు. తిరిగి తీసుకువెళ్లగలిగే శక్తి ఒక్క తండ్రిలోనే ఉంది. ఈ సమయంలో ఉన్నది రావణరాజ్యము, ఆసురీరాజ్యము. 84 జన్మలలో వికారాలు పూర్తిగా ప్రవేశిస్తాయి. తండ్రి అంటారు, మీరు దైవీ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు, మళ్లీ రావణరాజ్యంలో మీరు వికారులుగా అయ్యారు. పునర్జన్మలనైతే అందరూ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ధర్మస్థాపన చేసి తిరిగి వెళ్లిపోవటమనేది జరగదు. వారు తప్పకుండా పాలనను చేయవలసి ఉంటుంది. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన అని అంటూ ఉంటారు. పాత ప్రపంచపు వినాశనం జరుగుతుంది. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మము, ఒకే దైవీ వంశము ఉండేవి. ఇప్పుడవి లేవు. కేవలం చిత్రాలు మాత్రమే ఉన్నాయి. కేవలం ఒక్క గాడ్ ఫాదర్ తప్ప మిగిలిన అన్ని ధర్మాలు ఇక్కడున్నాయి. దేహదారులెవరైతే ఉన్నారో వారు పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు. భారత్ అవినాశీ ఖండము. ఇదెప్పుడు వినాశనమవ్వదు. ఇది అవినాశీ. ఎప్పుడైతే వీరి రాజ్యం ఉండేదో అప్పుడు వేరే ఏ ఖండము ఉండేదే కాదు. కేవలం వీరి రాజ్యం మాత్రమే ఉండేది. సూర్యవంశము, చంద్రవంశము ఉండేవి అంతే. ఇంకెవరూ ఉండేవారు కాదు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము, దైవీ ప్రపంచమని అంటారు. నిరాకారీ ప్రపంచాన్ని స్వర్గమని అనరు. అది స్వీట్ సైలెన్స్ హోమ్, నిర్వాణధామము. పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఆత్మ చాలా చిన్న బిందువు. ఆత్మలందరి తండ్రి పరమ ఆత్మ. వారిని సుప్రీం ఫాదర్ అని అంటారు. వారెప్పుడూ పునర్జన్మల్లోకి రారు. ఈ సమయం నాటకం యొక్క అంతిమము. ఈ ప్రపంచమంతా ఒక రంగస్థలము. ఇందులో ఆట నడుస్తూ ఉంది. దీని కాలపరిమితి 5000 సంవత్సరాలు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సమయంలో తండ్రి వచ్చి అందరినీ ఉత్తమోత్తములుగా తయారు చేస్తారు. ఆత్మలు అవినాశిగానే ఉంటాయి. ఈ డ్రామా కూడా అవినాశియే. ఇది తయారై తయారు చేయబడిన ఆట. ఎవరైతే వెళ్లిపోయారో వారు మళ్లీ అదే సమయంలో వస్తారు. మొట్టమొదటగా వీరు వచ్చారు. లక్ష్మీనారాయణులు ఇప్పుడు లేరు. సత్యాతి సత్యమైన సత్య సాంగత్యము ఇదే. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదా యొక్క ప్రియస్మృతులు. గుడ్ నైట్. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, విచారసాగర మతనం చేసి మనుషుల్ని ఊపి నుండి బయటకు తీయాలి. ఎవరైతే కుంభకర్ణుని నిద్రలో నిద్రించి ఉన్నారో వారిని మేల్కొల్పాలి. రెండవ పాయింట్, సూక్ష్మ మరియు స్థూల దేహదారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క నిరాకారుడైన తండ్రిని స్మృతి చేయాలి. అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపజేయాలి. వరదానము, సత్యమైన వైష్ణవులుగా అయి పవిత్రత యొక్క శ్రేష్ట స్థితిని అనుభవం చేసే సంపూర్ణ పవిత్ర భవ. సంపూర్ణ పవిత్రత యొక్క పరిభాష చాలా శ్రేష్టమైనది మరియు సహజమైనది. సంపూర్ణ పవిత్రతకు అర్థము అపవిత్రత అనేది స్వప్న మాత్రం కూడా మనసు మరియు బుద్ధిని స్పర్శించకూడదు. దీనిని సత్యమైన వైష్ణవులుగా ఉండటమని అంటారు. ఇప్పుడు నంబర్ వారు పురుషార్థులుగా ఉన్నప్పటికీ పురుషార్థం యొక్క లక్ష్యము సంపూర్ణ పవిత్రత, మరియు ఇది సహజం కూడా. ఎందుకంటే అసంభవాన్ని సంభవం చేసే సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క తోడు ఉంది. స్లోగన్, ఎవరైతే హఠము మరియు శ్రమకు బదులుగా రమణీకతతో పురుషార్థం చేస్తారో వారే సహజయోగి. ఓం శాంతి.